యేసు యొక్క మరణంలో దీనత్వము.
Today we're going to look a little more at that humility of Jesus Christ, which is an example for us to follow.
ఈ రోజున మనం వెంబడించడానికి మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క దీనత్వమును మరికొంచెం చూడబోతున్నాము.
It's important for us to follow this example because God says he gives his grace only to the humble.
మనము ఈ మాదిరిని అనుసరించడం ముఖ్యమైన విషయం, ఎందుకంటే దేవుడు తన కృపను దీనులకు మాత్రమే ఇస్తానని చెప్పాడు.
Disciples on the night before he was crucified, when he washed their feet, he said, "You call me Lord and Master, John chapter 13, and I have washed your feet. You must do the same for one another." What does that mean?
యేసు సిలువ వేయబడే ముందు రాత్రి ఆయన తన శిష్యుల పాదాలను కడిగినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తారు, నేను మీ పాదాలను కడిగాను, మీరును ఒకరి పాదములు ఒకడు కడుగవలసినదే అని చెప్పాడు. దాని అర్థం ఏంటి?
Many people have felt that it means that we must all take basins of water and wash one another's feet.
దాని అర్థము మనమందరము నీళ్ల గిన్నెలను తీసుకుని ఒకరి పాదాలను ఒకరు కడగాలి అని అనేక మంది భావించారు.
Even if our feet are covered with socks and shoes and are not dirty.
మన పాదాలు మేజోళ్లతో జోళ్లతో కప్పబడి మురికిగా లేకపోయినా కూడా,
దట్ బికమ్స్ ఎ మీనింగ్లెస్ రిచువల్.
అప్పుడు అది ఒక వ్యర్థమైన ఆచారంగా మారిపోతుంది.
What exactly did Jesus do that day when he took that basin of water?
యేసు ఆ రోజు ఆ నీళ్ల గిన్నెను తీసుకున్నప్పుడు ఆయన చేసిందేంటి?
If all those disciples were wearing socks and shoes like we wear today, particularly in colder climates, then there would be absolutely no need to wash their feet at all.
ఆ శిష్యులు మనం చలి ప్రదేశాల్లో వేసుకున్నట్లు మేజోళ్లను జోళ్లను వేసుకుని ఉంటే వారి పాదాలను కడిగే అవసరత ఖచ్చితంగా ఉండేది కాదు.
Why did he wash their feet?
ఆయన వారి పాదాలను ఎందుకు కడిగాడు?
It was not a religious ritual he went through.
ఆయన ఒక మతానుసారమైన ఆచారాన్ని ఆచరించలేదు.
It was an act of necessity where he saw a need for a dirty job to be done for his disciples, and he did it.
అది అవసరమైన పని. తన శిష్యుల కొరకు ఒక నీచమైన పనిని, అంటే తక్కువ వారు చేయవలసిన పనిని ఆయన చూచి ఆయన దాన్ని చేశాడు.
So when he said that I have given you an example, I the Lord and teacher washed your feet, you also ought to wash one another's feet because I gave you an example, John 13:15, that you should also do as I did to you.
నేను మీకు ఒక మాదిరిని ఇచ్చానని చెప్పాడు. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదాలు కడిగాను, నేను మీకు ఒక మాదిరిని ఇచ్చాను, కనుక మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. యోహాను సువార్త 13:15, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని.
We ask ourselves, what is it that Jesus did to the apostles?
యేసు అపోస్తులులకు చేసిందేమిటని మనం ప్రశ్నించుకోవాలి.
In one sentence, we could say he met their physical need by doing a dirty task for them.
ఒక్క మాటలో చెప్పాలంటే వారి కొరకు తక్కువ స్థాయిలో ఉండేవారు చేసే పనిని చేయడం ద్వారా ఆయన వారి భౌతిక అవసరతను తీర్చాడు.
So what has he told us to do?
కనుక మనము ఏం చేయాలని ఆయన మనతో చెప్పాడు?
He has told us to be willing to do dirty tasks for one another.
మనం ఒకరికొకరు నీచమైన పనులు చేయడానికి సిద్ధపడి ఉండాలని చెప్పాడు.
Where there is such a necessity, not to go through a ritual.
అంటే అటువంటి అవసరత ఉన్నప్పుడు, ఒక ఆచారంగా చేయడం కాదు.
If you are in a meeting hall, for example, the way you wash people's feet would probably be by going and cleaning the toilet so that it's kept clean.
ఉదాహరణకు మీరు ఒక కూడుకునే గదిలో ఉంటే మీరు ప్రజల పాదాలు కడిగే విధానం బహుశా వెళ్ళి మరుగుదొడ్లను కడగడం, ఆ విధంగా అవి శుభ్రంగా ఉంటాయి.
That would be the equivalent of washing the feet today.
ఈ రోజున ఆ పని పాదాలు కడగటంతో సమానమైనది.
It's a question of seeing a particular need and then meeting it.
అది ఒక అవసరతను చూచి దాన్ని తీర్చడానికి సంబంధించినది.
And what Jesus did there in taking that basin of water and washing their feet was typical of his whole life.
ఆ నీళ్ల గిన్నెను తీసుకొని వారి పాదాలను కడిగినప్పుడు యేసు చేసింది ఆయన జీవితమంతటికి సాదృశ్యంగా ఉంది.
All his life, I believe he was a servant of all men. We are not told how he lived for 30 years in Nazareth, but I can imagine how he lived.
ఆయన జీవితమంతా ఆయన మనుషులందరికీ దాసుడిగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన నజరేతులో 30 ఏళ్లపాటు ఎలా జీవించాడో మనకు చెప్పబడలేదు, కానీ ఆయన ఎలా జీవించాడో నేను ఊహించుకోగలను.
హీ మస్ట్ హావ్ లివ్డ్ సర్వింగ్ అదర్స్, సర్వింగ్ హిస్ యంగర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్, సర్వింగ్ మేరీ, సర్వింగ్ అదర్స్ ఇన్ ద నైబర్హుడ్, బీయింగ్ విల్లింగ్ టు డూ ఎనీ టాస్క్ ఫర్ ఎనీవన్.
ఆయన ఇతరులకు సేవ చేస్తూ జీవించి ఉండేవాడు. ఆయన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు సేవ చేస్తూ, మరియకు సేవ చేస్తూ, ఇరుగు పొరుగు వారికి సేవ చేస్తూ, ఎవరికైనా ఏ పనైనా చేయడానికి ఇష్టపడుతూ జీవించి ఉండేవాడు.
సీయింగ్ ఎ నీడ్ అండ్ బీయింగ్ క్విక్ టు మీట్ ఇట్,
ఒక అవసరతను చూచినప్పుడు దాన్ని తీర్చడానికి త్వరపడి ఉండేవాడు.
దేర్ వి సీ హిస్ హ్యూమిలిటీ అండ్ దేర్ వి సీ హౌ గాడ్ వాంట్స్ మ్యాన్ టు లివ్.
అక్కడ మనం ఆయన దీనత్వమును చూడగలము. అక్కడ దేవుడు మనిషిని ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో చూడగలము.
మై డియర్ ఫ్రెండ్, దాట్స్ హౌ గాడ్ వాంట్స్ యూ టు లివ్.
ప్రియమైన స్నేహితుడా, దేవుడు నిన్ను అలా జీవించాలనుకుంటున్నాడు.
అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ అండ్ బి గ్రిప్ బై ద గ్లోరీ ఆఫ్ జీసస్, యువర్ లైఫ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. డోంట్ వరీ ఇఫ్ అదర్ క్రిస్టియన్స్ అరౌండ్ యూ ఆర్ నాట్ లివింగ్ లైక్ దిస్.
నువ్వు దీన్ని చూచి యేసు యొక్క మహిమతో పట్టబడితే నీ జీవితం మారిపోగలదు. నీ చుట్టూ ఉన్న ఇతర క్రైస్తవులు ఇలా జీవించకపోతే వారిని పట్టించుకోవద్దు.
Don't judge them. Don't find fault with them. That's not our business.
వారిని తీర్పు తీర్చవద్దు. వారిలో తప్పులు ఎంచవద్దు. అది మన పని కాదు.
God is the judge of all men. We don't have to judge anyone. But you can be like this, can't you?
దేవుడే మనుషులందరికీ తీర్పు తీర్చువాడు. మనం ఎవరికీ తీర్పు తీర్చనక్కర్లేదు. అయితే మీరు ఇలా ఉండలేరా?
How happy you will be, Jesus said that in John 13:17, after speaking about being willing to wash one another's feet and actually doing it. He said, if you know these things, you'll be really happy if you do it, not if you just think about it.
మీరు ఎంత ధన్యులుగా, సంతోషంగా ఉందురు అని యేసు యోహాను సువార్త 13:17లో చెప్పాడు. ఒకరి పాదాలు మరొకరు కడగడానికి ఇష్టపడి దాన్ని చేయడం గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పాడు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు, ఎంతో సంతోషంగా ఉందురు అని ఆయన చెప్పాడు. దాన్ని గురించి మీరు ఆలోచిస్తే సరిపోదు.
The way of life that Jesus demonstrated is a way of supreme happiness.
యేసు చూపించిన జీవిత విధానం పరమ సంతోషంతో కూడిన జీవిత విధానం.
You're not happy when you sit like a big maharaja or lord on your chair, make other people serve you.
మీరు ఒక మహారాజులాగా, ఒక ప్రభువులాగా కుర్చీలో కూర్చుని ఇతరులు మీకు సేవ చేసేటట్లు చేస్తే మీరు సంతోషంగా ఉండరు.
If you really want to be happy, be a servant.
మీరు నిజంగా సంతోషంగా ఉండాలంటే దాసులుగా ఉండాలి.
Jesus associated very closely with the lowest level of society in his time.
యేసు ఆయన కాలంలో సమాజంలో అతి తక్కువ స్థాయిలో ఉన్న వారితో చాలా దగ్గరగా మిలిగాడు.
He moved among them as their equal.
వారితో సమానుడిగా ఆయన వారి మధ్య మెలిగాడు.
Have you seen fishermen on the coasts of India?
భారతదేశం యొక్క సముద్ర తీరాలపైన చేపలు పట్టే వారిని చూచారా?
You go down to a number of places along the coast and you can see fishermen. At what level of society do they live?
తీరం పొడుగున ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీరు జాలరులను చూస్తారు. వారు సమాజంలో ఏ స్థాయిలో జీవిస్తారు?
They are despised as belonging to the lowest level of society. Particularly, I don't mean these rich fishermen who go out in trawlers and motorboats.
వారు సమాజం యొక్క అతి తక్కువ స్థాయికి చెందిన వారిగా తృణీకరించబడతారు. మోటారు పడవలలో వెళ్ళే ధనికులైన జాలరులను గురించి నేను మాట్లాడటం లేదు.
No, I'm talking about people who put their nets into the sea and catch fish.
Samudramulo valalu vesi chepalu patte varini gurchi nenu maatladutunnanu.
And Peter and James and John were like that.
Petru, Yakobu, Yohanu alanti vare.
If you want to see what they were like, go and look at these fishermen who cast their nets into the sea, who go out in their little boats, and Jesus associated with them.
Varu elanti varo meeru choodalante meeru velli తమ చిన్న పడవలలో సముద్రంలోకి వెళ్ళి వలలు వేసే జాలరులను చూడండి. యేసు అలాంటి వారితో కలిసి తిరిగాడు.
And not only with people in a low level of society, socially, but also those who were at a very low level morally.
సామాజికంగా సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నవారితోనే కాకుండా నైతికంగా కూడా చాలా నీచమైన స్థాయిలో ఉన్నవారితో కూడా తిరిగాడు.
Prostitutes, drunkards, cheats. He was sinless and perfect, and he mingled with them, and he was not afraid of people calling him bad names, saying he's a friend of sinners.
Vesyalu, tragubothulu, mosagallu, ayana paapam leni vaadu, paripurnudu, kaani ayana vaarito kalisadu, ప్రజలు ఆయనను చెడ్డ పేర్లతో పాపులకు స్నేహితుడు అని పిలుస్తారని ఆయన భయపడలేదు.
అండ్ హీ నెవర్ మేడ్ ఎ సింగిల్ సిన్నర్ ఫీల్ ఆక్వర్డ్ త్రూ హిస్ పర్ఫెక్ట్ హోలీనెస్.
ఆయన తన పరిపూర్ణమైన పరిశుద్ధత ద్వారా ఒక్క పాపిని కూడా ఇబ్బందికరంగా భావించేటట్లు చేయలేదు.
యు నో, వన్ మార్క్ ఆఫ్ ఎ హంబుల్ మ్యాన్ ఇస్ దట్ హి నెవర్ మేక్స్ యు ఫీల్ ఆక్వర్డ్.
ఒక దీనుడి యొక్క గుర్తు ఏంటంటే అతడు నిన్ను ఇబ్బందికరంగా భావించేటట్లు చేయడు.
హి ఆల్వేస్ మేక్స్ యు ఫీల్ కంఫర్టబుల్ అరౌండ్ హిస్ ప్రెసెన్స్ ఈవెన్ ఇఫ్ హి ఇస్ హోలీ.
అతడు పరిశుద్ధుడైనప్పటికీ అతని సమక్షంలో నువ్వు ఎల్లప్పుడూ సుఖంగా హాయిగా ఉండేటట్లు చేస్తాడు.
జీసస్ వాస్ లైక్ దట్. ద ఫారిసీస్ వర్ నాట్ లైక్ దట్.
యేసు అలాంటివాడే, పరిసయ్యులు అలాంటివారు కాదు.
యు నో, దే వర్ సో స్టిఫ్, దే వుడ్ లెట్ ఎనీబడీ కమ్ నియర్ దెం బికాజ్ దే కన్సిడర్డ్ దెంసెల్వ్స్ సో హోలీ.
వారు ఎంతో కఠినంగా ఉండేవారు. తమ్మును తాము ఎంతో పరిశుద్ధులమని ఎంచుకోవడం వలన వారు ఎవరినీ వారి దగ్గరకు రానియలేదు.
But Jesus wasn't like that.
కానీ యేసు అలాంటి వాడు కాదు.
He mingled with the lowest level of people and made them feel at home. And in fact, he moved around with his disciples so freely that Peter would sometimes rebuke him and felt free to give him advice.
ఆయన అతి తక్కువ స్థాయి ప్రజలతో కలిసేవాడు. ఆయన తన శిష్యులతో ఎంత స్వేచ్ఛగా మెలిగాడంటే పేతురు ఆయనను కొన్నిసార్లు గద్దించాడు. ఆయనకు సలహా ఇవ్వడానికి సంకోచించలేదు.
Can you think of that? The disciples would feel free to give him some advice. Lord, we think you should do this or that.
దాన్ని ఊహించుకోగలరా? శిష్యులు ఆయనకు సలహా ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. ప్రభువా, నువ్వు ఇలా చేయాలి లేక అలా చేయాలని మేము అనుకుంటున్నాము.
Now, how is it today with a lot of Christian leaders? You find them mingling like this?
అనేక మంది క్రైస్తవ నాయకుల సంగతి ఏంటి? వాళ్ళు ఇలా చనువుగా మెలగటం మీరు చూస్తారా?
నో, క్రిస్టియానిటీ హ్యాస్ నాట్ గివెన్ టు ఆర్ కంట్రీ అ డెమన్స్ట్రేషన్ ఆఫ్ హౌ జీసస్ లివ్డ్ ఆన్ ఎర్త్.
లేదు, క్రైస్తవత్వం మన దేశానికి యేసు భూమి మీద ఎలా జీవించాడో ప్రత్యక్షపరచలేదు.
వీ హ్యావ్ ఫెయిల్డ్. వీ నీడ్ టు అక్నాలెడ్జ్ ఇట్. నెవర్ మైండ్ అదర్స్.
మనము తప్పిపోయాము. మనము దాన్ని అంగీకరించాలి. ఇతరుల విషయం వదిలేయండి.
యూ హూ ఆర్ లిస్నింగ్ టు దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ డెమన్స్ట్రేట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, ఇన్ యువర్ లొకాలిటీ.
ఈ కార్యక్రమాన్ని వింటున్న మీరు మీ జీవితంలోనూ మీరుండే ప్రదేశంలోనూ క్రీస్తు యొక్క జీవితాన్ని కనుపరచవచ్చు.
అండ్ ఇఫ్ లిటిల్ బై లిటిల్ ఈచ్ ఆఫ్ us డూ దాట్, ఆర్ కంట్రీ విల్ వన్స్ అగైన్ బి ఏబుల్ టు సీ ట్రూ క్రిస్టియానిటీ డెమన్స్ట్రేటెడ్ విత్ పీపుల్ లివింగ్ లైక్ జీసస్.
దాన్ని కొంచెం కొంచెంగా మనలో ప్రతి ఒక్కరూ చేస్తే యేసు వలె జీవించే ప్రజల ద్వారా మన దేశం మరొకసారి నిజమైన క్రైస్తవత్వాన్ని చూడగలదు.
See the humility of Jesus in the spiritual realm.
ఆత్మ సంబంధమైన పరిధిలో యేసు యొక్క దీనత్వాన్ని చూడండి.
In the garden of Gethsemane, he was under tremendous pressure. The Bible says in Matthew 26 and verse 38 that Jesus was deeply grieved to the point of death.
గెత్సెమనె తోటలో ఆయన గొప్ప ఒత్తిడి క్రింద ఉన్నాడు. మత్తయి సువార్త 26:38 మరణమగునంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయాడని బైబిల్ చెప్తుంది.
And what does he do at such a time? He doesn't act as though he's self-sufficient. He doesn't need anybody's help. He calls Peter, James and John and says, "Pray with me."
అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు? ఆయన స్వయం సమృద్ధి గలవాడిగా, ఎవరి సహాయము అక్కర్లేని వాడిగా ప్రవర్తించలేదు. ఆయన పేతురు, యాకోబు, యోహానులను పిలిచి నాతో పాటు ప్రార్థించండి అన్నాడు.
Think of asking somebody to pray with you. A proud man will never ask anybody to pray with him. He says, "I don't need your prayer. I'm okay."
ఎవరినన్న మీతో పాటు ప్రార్థన చేయమని అడగడం గురించి ఆలోచించండి. ఒక గర్విష్టి తనతో పాటు ప్రార్థన చేయమని ఎవరిని అడగడు. నేను బాగానే ఉన్నాను, నాకు మీ ప్రార్థన అక్కరలేదు అని చెప్తాడు.
But Jesus, the Son of God, who lived such a perfect life, asking these simple disciples who had so many weaknesses, saying, "Will you please come and pray with me because I'm under tremendous pressure?"
Kani anta paripurnamaina jeevithanni jeevinchina devuni kumarudaina Yesu enno balahinatalanu kaligi unna ee saamaanyamaina shishulanu pilachi, "Nenu ento goppa ottidi krinda unnanu, kanuka dayachesi vachi naato kuda prarthinchandi," ani adigadu.
Jesus was conscious of his weakness as a human being, and he sought the fellowship of his disciples in prayer.
Oka maanavudiga ఆయన బలహీనత యొక్క అవగాహనను ఆయన కలిగి ఉన్నాడు. కనుక ప్రార్థనలో శిష్యుల యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు.
Do you do that? Or are you so self-sufficient? Do you see, my dear friend, how far we are from the humility of Jesus Christ?
మీరు అలా చేస్తారా లేక స్వయం సమృద్ధి కలిగి ఉంటారా? స్నేహితుడా, యేసుక్రీస్తు యొక్క దీనత్వం నుండి మనం ఎంత దూరంగా ఉన్నామో చూచావా?
It's because we're not honest to acknowledge that we're nothing, that God's power cannot be manifested through our life.
మనం ఏమీ కాని వారమని అంగీకరించడానికి మనకు యథార్థత లేదు. కనుక దేవుని శక్తి మన జీవితాల ద్వారా ప్రత్యక్షపరచబడటం లేదు.
You know why God's power was manifested in such a fantastic way in the life of Jesus?
యేసు యొక్క జీవితంలో దేవుని శక్తి అంత అద్భుతమైన విధంగా ఎందుకు ప్రత్యక్షపరచబడిందో మీకు తెలుసా?
Because he recognized he's nothing. He just lived before his father as nothing, and the father could manifest all his power through Christ.
ఎందుకంటే ఆయన ఏమీ కాని వాడినని గుర్తించాడు. ఆయన ఏమీ కాని వాడిగా తన తండ్రి ఎదుట జీవించాడు. కనుక తండ్రి ఆయన శక్తినంతటిని క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచగలిగాడు.
There are only two spirits operating in the world. One going up, the other going down.
ఈ లోకంలో రెండు ఆత్మలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకటి పైకి వెళ్తుంది, మరొకటి క్రిందకు వెళ్తుంది.
Up in the sense of exalting oneself in pride, down in the sense of humbling oneself. The spirit of Lucifer and the spirit of Christ.
పైకి అంటే తన్ను తాను హెచ్చించుకోవడంలో, క్రిందకు అంటే తన్ను తాను తగ్గించుకోవడంలో. లూసిఫర్ యొక్క ఆత్మ మరియు క్రీస్తు యొక్క ఆత్మ, అవి అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. క్రైస్తవ ప్రపంచంలో కూడా పనిచేస్తున్నాయి.
And it's operating everywhere. It's operating in Christendom too. You find even in Christian organizations, Christian churches, Christians trying to push other people down, get on top of their shoulders, climb up to higher positions.
క్రైస్తవ సంస్థలలో, క్రైస్తవ సంఘాలలో కూడా క్రైస్తవులు ఇతరులను క్రిందకు నెట్టి వారి భుజాలపైకి ఎక్కి ఇంకా ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి ఎక్కిపోవడాన్ని మీరు చూస్తారు. అది ఎటువంటి ఆత్మ?
And what spirit is that? Is that the spirit of Christ? No, it's the spirit of Lucifer. It's the spirit of Satan operating in churches, Christian organizations. Isn't that sad?
అది క్రీస్తు యొక్క ఆత్మనా? కాదు, అది లూసిఫర్ యొక్క ఆత్మ. అది సంఘాలలో, క్రైస్తవ సంస్థలలో పనిచేసే సాతాను యొక్క ఆత్మ. అది విచారకరం కాదా?
Jesus Christ came with another spirit of humbling himself, going down. And I want to say to you, this is the way we can identify a true disciple of Jesus. He has absolutely no desire to go up or to become great or big, either in the Christian church or in the world.
యేసు వేరొక ఆత్మతో వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుంటూ క్రిందకు వెళ్తూ వచ్చాడు. యేసు యొక్క నిజమైన శిష్యుడను మనం గుర్తించగలిగే విధానం ఇదేనని నేను చెప్పాలనుకుంటున్నాను. అతడికి పైకి వెళ్లాలని, క్రైస్తవ సంఘంలో కానీ లోకంలో కానీ గొప్పవాడినవ్వాలని లేక పెద్దవాడినవ్వాలని ఏమాత్రం కోరుకోడు.
He just wants to go down. He wants to bless others. He doesn't want to exalt himself over a single person anywhere.
అతడు క్రిందకు వెళ్లాలనే కోరుకుంటాడు. అతడు ఇతరులను దీవించాలనుకుంటాడు. అతడు ఎక్కడా ఎవరిపైనా తనను తాను హెచ్చించుకోవాలనుకోడు.
Finally, we see in the death of Jesus, his humility coming to a perfect.
చివరిగా యేసు యొక్క మరణంలో ఆయన దీనత్వము పరిపూర్ణమవడం మనం చూడగలము.
End to perfection. Because in the death and the trial of Jesus,
అది పరిపూర్ణమయ్యింది. ఎందుకంటే ఆయన విచారణలోనూ మరణంలోనూ ఆయన న్యాయం పొందలేదు.
He was never given justice. He was humiliated, ridiculed, mocked, ill-treated, and made like the scum of the earth.
ఆయన అవమానపరచబడ్డాడు, విక్కిరింపబడ్డాడు, అపహాసము నొందాడు, చెత్తగా ఎంచబడ్డాడు.
And there you see his humility, that he never called the angels to help him.
అక్కడ ఆయన దీనత్వమును మీరు చూడగలరు. ఎందుకంటే ఆయన సహాయము కొరకు దూతలను పిలవలేదు.
To help him, he could call 72,000 angels with one word. Why didn't he do it? No, he humbled himself.
ఆయన ఒక్క మాటతో 72,000 మంది దూతలను పిలిచి ఉండవచ్చు. ఆయన అలా ఎందుకు చేయలేదు? లేదు, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు.
He didn't grab. All through his life, he opened his palms to give to others. And he finally opened his palms to receive the nails on the cross.
ఆయన ఏదీ లాక్కోలేదు. ఆయన జీవితమంతా ఇతరులకు ఇవ్వడానికి తన అరచేతులను తెరిచాడు. చివరిగా సిలువలో మేకులు పొందటానికి కూడా ఆయన తన అరచేతులను తెరిచాడు.
This is the way that Jesus went, and this is the way that God wants you and me to live.
యేసు వెళ్ళిన మార్గం ఇదే. ఈ మార్గంలోనే నువ్వు నేను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
With an open palm, not with a clenched fist, to fight with others.
తిరువబడ్డ అరిచేతులతో, ఇతరులతో పోరాడటానికి బిగించిన పిడికిలితో కాదు.
No, but with an open palm, to give up our rights, not judging others.
లేదు, మన హక్కులను ఇచ్చివేయడానికి తెరచిన అరచేతులతో, ఇతరులను తీర్పు తీర్చకుండా.
Leaving it to God to judge. Jesus once said in John 8 verse 15, I don't judge anybody.
తీర్పు తీర్చడాన్ని దేవునికి వదిలివేస్తూ యేసు ఒకసారి యోహాను సువార్త 8:15లో నేనెవరికి తీర్పు తీర్చను అని చెప్పాడు.
He submitted to the humiliating death that his father planned for him.
తండ్రి ఆయన కొరకు తలపెట్టిన అవమానకరమైన మరణానికి ఆయన లోబడ్డాడు.
And it didn't matter how he was killed. He accepted it. He was obedient unto death.
ఆయన ఎలా చంపబడినా ఆయన పట్టించుకోలేదు. ఆయన దాన్ని అంగీకరించాడు. ఆయన మరణము పొందినంతగా విధేయత చూపించాడు.
My dear friend, this is the real Jesus of the scriptures.
నా ప్రియమైన స్నేహితుడా, ఈయనే లేఖనాల యొక్క నిజమైన యేసు.
He was not honored as a celebrity or a film star like many of today's evangelists.
ఈ రోజుల్లో అనేక మంది సువార్తీకులు సినిమా తారల వలె ప్రసిద్ధి గాంచినట్లు ఆయన ప్రసిద్ధి గాంచి గణపరచబడలేదు.
On the other hand, people rejected him, despised him, and nailed him to a cross.
అంతేకాక ప్రజలు ఆయనను తిరస్కరించారు, తృణీకరించారు, సిలువ వేశారు.
This is true Christianity. It's not a popular big thing.
ఇదే నిజమైన క్రైస్తవత్వము. ఇది ప్రజాదరణ పొందే పెద్ద విషయం కాదు.
The Bible says that which is highly esteemed among men is an abomination before God.
మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని బైబిల్ చెప్తుంది.
Let's look at Jesus and go down the way he went.
మనము యేసు వైపు చూచి ఆయన వెళ్ళిన మార్గములోనే క్రిందకు వెళ్దాము.